The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం సెప్టెంబర్ 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పీసపాటి. మనం అక్షరాల పూదోట కార్యక్రమంలో ప్రముఖ రచయిత శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రచించిన కథల నుండి కొన్ని కథలను వింటున్నాం కదా. ఈ వారం కూడా మరికొన్ని కథలను వినే ముందర ఈ కథా సంపుటిని గురించి ప్రముఖుల అభిప్రాయాలు వింటున్నాం కదా, అందులో మరికొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు విని ఆ తర్వాత కథల్లోకి వెళ్ళిపోదాం. జీవితంలో తారసపడే చిన్న చిన్న సంఘటనలను తీసుకొని వాటిలో ఒక కొత్త కోణం చూపే నేర్పు రచయితలో పుష్కలంగా ఉంది. కథలు సాదాసీదాగా నడిచిపోతూ ఉన్నట్టుండి ఎక్కడో మనిషిలోని సున్నితపు పొరను స్పృశించే నేర్పు కథనంలో కనపడుతుంది. చాలా కథల్లో హాస్యం అంతఃస్రోతస్వినిలా ప్రవహిస్తుంది. ఇవి నిశాపతి గారు ఈ కథా సంపుటిని గురించి రాసిన వాక్యాలు. ఆ తర్వాత ఇచ్చాపురపు జగన్నాథరావు గారు ఇలా అంటున్నారు, చదివించే గుణం ప్రతి కథలోనూ ప్రతి పాత్రలోనూ ఉంటుంది. దైనందిన జీవితంలోని కష్టసుఖాలను రమణీయంగా చిత్రించి మనసుకి హత్తుకునేలా కథనం ఉంటుంది. ఆదర్శవంతమైన పాత్రలు అన్ని కథల్లోనూ కనిపిస్తాయి. మంచి కథావస్తువుతో చక్కటి కథనము, సరళమైన భాషా మేళవించి మనసుతో రాసిన కథలు ఇవి. ఇవి ఇచ్చాపురపు జగన్నాథరావు గారు రాసిన అభినందనపూర్వక వాక్యాలు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం వినబోతున్న కథ ఓసిన గడుసు గజలక్ష్మి. ఈ కథ గురించి 4 పరిచయ వాక్యాలు. అక్కగారి అలుసు చూసుకొని కథానాయకుని ఇబ్బంది పెట్టే ఓ భావమరిది. అతని కూతురు బుజ్జిముండ చేసే అల్లరి కథని తమాషాగా నడిపిస్తాయి. ముక్తాయింపు అమోఘంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కథని వినేద్దామా. ఆఫీసు నుండి ఇల్లు చేరేసరికి ఇంట్లో పరిస్థితి చూశాక వచ్చిన చుట్టాలు ఎవరో గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు నాకు. హాల్లో వస్తువులన్నీ చిందర వందరగా పడున్నాయి. గబ్బర్ సింగ్ కొల్లగొట్టుకొని పోయాక శాంతినగర్లో మిగిలిపోయిన శకలాల్లా, వీధి తలుపులు బార్లా తెరిచి ఉండడం, ఇంట్లో మనుషుల అలికిడి లేకపోవడం చూశాక కాస్త గాభరా పడి పెరటి వసారాలోకి వచ్చి గజం ఓ గజలక్ష్మి అంటూ బిగ్గరగా కేకవేశాను. గజము మీటరు అంటూ కొంపలంటుకుపోతున్నట్ట గావు కేకలేమిటి, ఠపీమని వచ్చింది సమాధానం. కాదు ఎదురు ప్రశ్న. పెరట్లో తీరికగా కూర్చొని తులసికోటకు రంగులేస్తోంది. కొంపలంటుకుపోవడం కాదు, ఇలా వచ్చి హాలులో పరిస్థితులు ఒకసారి చూడు ఎలాగుందో. నీ ముద్దల తమ్ముడు సకుటుంబంతో వచ్చాడనే దాఖలాలు పరమ దౌర్భాగ్యంగా గోచరమవుతున్నాయి అన్నాను అసహనంగా. మా ఆవిడకు స్వయాన అన్నదమ్ములు ఎవరూ లేరు. అయితే ఆవిడ పిన్నిగారు అబ్బాయి మాకు దగ్గర ఊళ్ళోనే ఉంటాడు వ్యవసాయం చేసుకుంటూ. ఈతగింజని ఎరచూపి తాటికాయని ఆశించే రకం. అంతేకాదు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు అన్నట్టుంటుంది అతని ధోరణి. అందుకే అతడంటే ఓ రకమైన ఎలర్జీ నాకు. మా ఆవిడకు మాత్రం వల్లమాలిన అభిమానం అతడంటే. ఆవిడ అభిమానాన్ని ఏదో విధంగా క్యాష్ చేసుకోవాలనే చూస్తూ ఉంటాడు ఎప్పుడు. ఉండేది పక్క ఊళ్ళోనే కాబట్టి అడపా తడపా వస్తూ ఉంటాడు సకుటుంబంగా. అతడు అతడి భార్య వస్తే చిక్కేమీ లేదు. వచ్చిన చిక్కంతా అతడి పుత్రికారత్నంతోనే. అది పిల్ల కాదు, ఓ చిన్న సైజు రాక్షసి. దానికి మా ఆవిడ అపురూపంగా పెట్టిన పేరు బుజ్జిముండ. పొట్టిగా నల్లగా ఉంటుంది, నత్తినత్తిగా మాట్లాడుతుంది. బుజ్జిముండ అనే బదులు చద్దికుండ అంటే బాగుంటుందేమో. మా ఇంట్లో వస్తువులు ఆ పిల్ల రాక్షసి బారిన పడి ముక్కచెక్కలవుతూ ఉంటే విలవిలలాడిపోతూ భోరుమని ఏడవాలనిపిస్తుంది నాకు. తను మాత్రం పోనీలే తల్లి, మా అమ్మయ్య మళ్ళీ కొంటారులే అని సర్దుకుపోతుంది ముక్కలైన వస్తువులను తీసి పారేస్తూ. అవునండి, మరదల్ని పిల్లని తీసుకొని వచ్చాడు. అల్లరి చేస్తుందని బుజ్జిముండని నా దగ్గర విడిచి వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్లారు. దానికింత రభస చేయాలా? మా ఆవిడ గొంతు ధాటికి ఉలిక్కిపడ్డాను. ఇక మాట్లాడే ఛాన్స్ ఎక్కడ నాకు? తను సౌమ్యంగా మాట్లాడింది మా పెళ్ళైన కొత్తలోనే. తర్వాత గ్రహించాను, ఆవిడలో ఏ సూర్యకాంతమో ఛాయాదేవో వంతుల వారీగా పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారేమోనని. తినగ తినగ వేము తీయగుండు అన్నట్లు ఆవిడ చిటపటలకు పూర్తిగా అలవాటు పడిపోవడమే కాకుండా అవి వినని నాడు ఏదో వెలితిగా ఫీల్ అవుతూ ఉంటాను. ఆ రోజు హాల్లో పడి ఉన్న వస్తువులను చూశాక నాకు చిరాకు కలిగింది. సరే కానీ వీధి తలుపులు బార్లా తెరుచుకొని ఇలా పెరట్లో కూర్చున్నావేమిటి? ఏ దొంగ వెధవో ఇంట్లో దూరి సామాన్లు అన్నింటినీ ఊడ్చుకొని పోతే? ఏదో విధంగా నా కోపం ప్రదర్శించాలి కనుక టాపిక్ మార్చాను బట్టలు మార్చుకుంటూ. బుజ్జిముండా మన బాబిగాడు సావిట్లోనే ఉన్నారుగా అంది దీర్ఘాలు తీస్తూ. నీ బుజ్జిముండా లేదు, మన బాబిగాడు లేడు. నా మాటలు ఇంకా పూర్తి కాకుండానే నేను ఇక్కడే ఉన్నాను మామయ్య అంటూ ఊడిపడింది సదరు బుజ్జిముండ సోఫా వెనక నుండి. ఆ వెధవ ఎక్కడ తగలడ్డాడు తల్లి? ఈసారి మా ఆవిడ తన చీవాట్లు మా అబ్బాయిపై సంధించింది. అద్దం మీద ఆవగింజలా స్థిరం లేదు వెధవుకి. పట్టుమని 10 నిమిషాలు పుస్తకం పట్టుకొని కూర్చోడు. వాడి చదువు గూర్చి చింత వాడికి లేదు, ఆ తండ్రికి లేదు. ప్రతిదానికి నేను గొంతు చించుకోవాల్సిందే. ఈసారి గాలి నా వైపు మళ్ళడంతో తువ్వాలు అందుకొని బాత్రూంలో దూరాను. నేను స్నానం చేసి వచ్చేసరికి, చూడు నాన్న, నా సైకిల్ 2 టైర్లు ఇది పంక్చర్ చేసేసింది. నేనిప్పుడు ట్యూషన్కి ఎలా వెళ్ళేది? బిక్కమొహం పెట్టుకొని మావాడు కంప్లైంట్ చేశాడు. టైర్లు పంక్చర్ చేయడం ఏమిటమ్మా? కోపాన్ని లోపల దాచుకొని అడిగాను బుజ్జిబుండని. కాదు మామయ్య, సైకిల్కి బలం వస్తుందని ఇంజెక్షన్లు ఇచ్చాను. నాన్న చెప్పాలి ఇంజెక్షన్లు బలం ఇస్తాయని. నంగి నంగిగా అంటున్న బుజ్జిముండని అవాక్కై చూస్తూ ఉండిపోయాం నేను బాబిగాడు. కాసేపటికి తేరుకొని, మా తల్లే ఎంతటి తెలివితేటలు అని మనసులో తిట్టుకొని, ఇంజెక్షన్లు మనుషులకి ఇస్తారు కానీ ఇలా సైకిళ్ళకి సోఫాలకి కాదు. ఇంతకీ ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చావు వాడి సైకిల్కి అన్నాను. మలేమో ముందు చక్రానికి 6, వెనక చక్రానికి 4, ఏదో ఘనకార్యం చేసిన దానిలా గొప్పగా చెప్పింది. అఘోరించావులే అనుకొని, బాబీ ఇవాళ్టికి బస్సులో వెళ్ళు, రేపు కొత్త ట్యూబులు వేయించుకుందాం అన్నాను నీరసంగా. సలే మామయ్య, ఇక ఇంజెక్షన్లు మనుషులకే ఇస్తాను అంది బుజ్జిముండ సేఫ్టీ పిన్ని చిత్రంగా తిప్పుతూ. తుళ్ళిపడ్డాను ఆ మాటలు విని. అమ్మో, నిద్రలో ఉండగా ఆ పిన్నుతో 4 పోట్లు పొడిచేసిందంటే ఇంకేమైనా ఉందా? ఇలా ఈ పిన్నీసుతో కాదు ఇంజెక్షన్లు ఇవ్వడం. నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవుతావుగా, అప్పుడు అసలైన ఇంజెక్షన్లు ఇద్దుగానివి అన్నాను బెంబేలు పడిపోతూ. నాన్న, ఇంజెక్షన్లు డాక్టర్లు ఇవ్వరు, కాంపౌండర్ ఇస్తాడు అమాయకంగా అన్నాడు బాబిగాడు. నువ్వు నోరు మూసుకోరా కసురుకున్నాను. అలాగే మామయ్య అంది బుజ్జిముండ నన్ను కనికరిస్తూ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేసరికి మా ఆవిడ చిరునవ్వుతో ఎదురు రావడం చూసి, ఇది కలకాదు కదా అనుకున్నాను. చెయ్యి గిల్లుకొని చూసుకున్నాను. సందేహం లేదు, నేను చైతన్యావస్థలోనే ఉన్నాను. మా బావమరిది సపరివారంగా వెళ్ళిపోయినట్టున్నాడు. ఇల్లు ప్రశాంతంగా ఉంది తుఫాను తగ్గిన తరువాత వాతావరణంలో. ఏమిటండి అలా చూస్తూ నిలబడిపోయారు అంది నవ్వుతూ చేతిలోని బ్రీఫ్ కేస్ అందుకొని. ఆవిడ వాలకం చూస్తుంటే అలివేణి ఆణి ముచ్చమా అంటూ బుగ్గగిల్లాలనిపించింది. ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం విరమించుకొని, ఏమిటి ఇలా హుషారుగా ఉన్నావు ఇవాళ, ఏమైనా విశేషమా అన్నాను సున్నితంగా పొట్టను తట్టి. చ పోదురు, బావిగాడికి 12 ఏళ్ళు వచ్చాయి, ఈ వయసులో విశేషాలేమిటి? ఇంకా మనం కుర్రకారులం అనుకుంటున్నారా అని నవ్వేసి నా పక్కనే కూర్చుంది. నేను బూట్లు విప్పుకుంటూ ఉంటే, రేపు సూర్యుడు పడమర ఉదయిస్తాడా ఏమిటి అనుకున్నాను. ఇక ఆ రాత్రి భోజనం వడ్డించుతున్నప్పుడు, ఆ మర్నాడు టిఫిన్ పెడుతున్నప్పుడు తను చూపిన ఆప్యాయత ఇంత అంతా కాదు. నా ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. అదో అనిర్వచనీయమైన అనుభూతి నాకు. అదే మాట ఆఫీసులో నా కొలీగు కల్చర్ రావుతో అన్నాను. అతడు నా కొలీగే కాదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఒరేయ్ చెల్ల, ఏదో పెద్ద కోరికే కోరబోతోందేమో చూసుకో అనే సందేహం వెలిబుచ్చాడు. పోసిన గడుసు గజలక్ష్మి కథ వినే ముందర అక్షరాల పూదోట కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ తరువాయి కథలోని భాగం విందామా. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
చిన్న మాట వినరావమ్మా, గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో తిలకమ్మా, వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల మిత్రులందరికీ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీ ఎంఎస్సి గంగరాజు గారు రచించిన ఓసిన గడుసు గజలక్ష్మి అనే కథను వింటున్నాం కదా. మరి గజలక్ష్మి గారు భర్తతో అంత సాత్వికంగా ప్రవర్తించడానికి గల వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని నాకైతే చాలా ఆత్రంగా ఉంది. మరి మీకు కూడా అలాగే ఉందని భావిస్తాను. మరి ఆ విషయం తెలుసుకోవాలంటే కథ తరువాయి భాగం కూడా వినయ్యాలి కదా, ఆలస్యం చేయకుండా వినేద్దామా. రేయ్ చెల్లాయి, ఏదో పెద్ద కోరిక కోరబోతోందేమో చూసుకో అనే సందేహం వెలిపుచ్చాడు కల్చర్రావు. తనకేం పెద్ద కోరికలు ఉంటాయిరా అక్కుపక్షి, మహా అయితే ఈ పండుగకి పట్టుచీర కొనమంటుంది, దానికోసమని తన వైఖర్నిలా మార్చుకోనక్కర్లేదుగా, ఎన్నిసార్లు దబాయించి మరీ కొనిపించుకోలేదు అన్నాను వాడి మాటలు కొట్టి పారేస్తూ. కొద్ది క్షణాలు మౌనం వహించాక, మీ బావిగాడికి గుజ్జిముండకి నిశ్చితార్థం చేసేద్దామంటుందామోరా చెల్లాయ్, ఓ వంకర్నవ్వు నవ్వుతూ అన్నాడు. నా గుండె గుబ్బేలు మంది. చాలే ఊరుకో, వెదో డౌట్లు నువ్వు అని కసురుకున్నాను, కానీ లోపల దిగులుగానే ఉంది. ఆ బుజ్జిముండంటే ప్రాణం ఆమెకు. ఆ తమ్ముడుగాడు ఏ మాయమాటలు చెప్పి వెళ్ళిపోయాడో, కల్చర్రావు అనుమానం నిజమైతే ఇంకేమైనా ఉందా, బాబిగాడి మీద ఒక్కసారి జాలి కలిగింది. తర్వాత 2 రోజుల్లో కూడా నా భార్య వైఖరిలో మార్పు కనపడలేదు. ఆవిడ కొత్త ప్రవర్తనకి అలవాటు పడుతున్నాను, వైభోగం బాగానే ఉంది. కానీ కల్చర్రావు మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నీరసం వచ్చేస్తోంది. ఈ సస్పెన్స్ భరించడం కష్టంగా ఉంది. అందుకే ఓ సాయంత్రం ఆమె చేతిలోంచి కాఫీ కప్ అందుకుంటూ, బయటోజీ బయటోజీ, మీరు మీ వైఖరి చూడగ వేరు అన్నాను వెకిలినవ్వు నవ్వుతూ. ఏమిటి తానీషా పదాలు అందుకుంటున్నారు అంది చిన్నగా నవ్వి. ఎలా ప్రారంభించాలా అనుకుని క్షణం మౌనం వహించి, బావిగాడు పెద్దయ్యాక వాడి భార్యను ఎంచుకునే స్వేచ్ఛ వాడికే ఇద్దాం, మనం కలుగజేసుకోకుండా అన్నాను సాలోచనగా. నా మాటలు విని నా వైపు కుతూహలంగా చూస్తూ, అలాగేనండి, వాడు చేసుకోబోయే పిల్లని వాడు ఎంచుకోవాలి, కానీ మన బలవంతం ఎందుకు, అయినా వేలడున్నాడు వాడు, ఇప్పుడు వాడి పెళ్లి గురించి ఆలోచన ఏమిటి అంది. ఒక గండం గడిచింది అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. కల్చర్రావు గారు అనవసరంగా కంగారు పెట్టేశాడు వెధవ సందేహంతో. నా సందేహాలు సందేహాలుగానే మిగిలిపోయాయి. నాలో అదో రకమైన అనిశ్చిత స్థితి కొనసాగుతూనే ఉంది. నా సందేహాల్లో నేనుండగా ఓ రాత్రి నా గుండెల మీద తలపెట్టుకొని, ఏమండి అంది గోముగా. ఆ పిలుపు దేనికో దారి తీయబోతోందని గ్రహించాను. అన్నాను. మొన్న మధ్య కల్చర్ అన్నయ్య వచ్చాడండి మన ఇంటికి, అప్పుడు తమ్ముడు మరదలు కూడా ఉన్నారు. అలాగా అన్నాను మామూలు ధోరణిలో, అందులో విశేషమేది స్ఫురించలేదు నాకు. తమ్ముడు మోటార్ బైక్ కొంటాడుట. తన తమ్ముడు బైక్ కొనడానికి, కల్చర్రావు మా ఇంటికి రావడానికి లింక్ ఏమిటో అర్థం కాక బుర్రగొక్కున్నాను. అదేనండి కల్చర్ అన్నయ్య చెప్పాడు, మీకు ఏరియర్స్ 25,000 వరకు వస్తాయట కదా, పాపం తమ్ముడికి బైక్ కొనడానికి 25,000 తక్కువ అవుతున్నాయట, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాడట, ప్రస్తుతానికి ఆ డబ్బు మిమ్మల్ని సర్దమన్నాడు. నేను సరే అనేశాను. ఆవిడ చెప్తున్న తరువాతి మాటలు నా చెవులకు ఎక్కలేకపోయాయి. హతవిధి, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎరియర్స్ సొమ్ముకి ఇంకా చేతిదాకా రాకుండానే రెక్కలొచ్చేశాయి. నిలువున కృంగిపోయాను. కల్చర్రావు గారిని కసి తీరా తిట్టుకున్నాను, కనిపిస్తే కరవాలనుకున్నాను. మళ్ళీ నేను మామూలు స్థితికి ఆ షాకు నుండి తేరుకొని రావడానికి కొంతసేపు పట్టింది. ఏమిటి బండి కొనడానికి సరిగ్గా 25,000 అంటే నాకు వచ్చే ఏరియర్స్ సొమ్ము మాత్రమే తక్కువైందా, గుర్రం కొనాలి, నాడా కొనడానికి నా దగ్గర డబ్బులున్నాయి, మిగతా సొమ్ము నువ్విస్తే గుర్రం కొనేస్తానన్నాడట వెనకటికెవరో, 2 రోజుల్లో ఇచ్చేస్తానని కలర్ టీవీ కొనడానికి తీసుకెళ్లిన 10,000కి 2 సంవత్సరాలైనా ఫికర్ లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ 25,000 టెండరా, కుదరదంటే కుదరదు అన్నాను జుత్తు పీక్కుంటూ. నా మాటలకి జవాబు రాకపోయేసరికి ఆమె వైపు తిరిగాను. తను చెప్పదలుచుకున్నది చెప్పేసి నిశ్చింతగా నిద్రపోతోంది పక్కకు తిరిగి. టెండర్పై ఆమోద ముద్ర పడిపోయింది. ఇక అమలుపరచడం అనేది ఆనవాయితీ మాత్రమేనని ఆమెకు తెలుసు. అందుకే అంత నిశ్చింతగా నిద్రపోతోంది. నాకు మాత్రం ఆ రాత్రి శివరాత్రి అయ్యింది. పిల్లరాక్షసి తండ్రి బ్రహ్మరాక్షసుల వికటాట్టహాసం చేస్తూ నా కళ్ళలోనే మెదులుతూ కునుకు లేకుండా చేశాడు. ఇది మిత్రులు ఓసి నా గడుసు గజలక్ష్మి కథ. పాపం వాళ్ళకి ఓ బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఉదయం ఇంకా ముందు చదువులకి వాటికి చాలా ఖర్చులు ఉంటాయనే ఆలోచన కూడా లేకుండా పాపం ఆవిడ అన్నదమ్ముడికి అంతా దోచిపెట్టడం చూస్తే కొంతమంది ఉంటారండి అమాయకులు, వాళ్ళకంటూ ఏమీ మిగిల్చుకోకుండా పాపం అందరికీ దోచి పెడతారు. కానీ చివరికి వారి వరకు వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వడానికి పైసా కూడా ఎవరికి ఇవ్వడానికి మనసు రాదు వాళ్ళ అవసరాలకి. ఇలాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం అరుదుగా. దోచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటే ఇలా పెట్టేవాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు అమాయకంగా. ఆ గజలక్ష్మి గారిని చూస్తే పాపం ఆవిడకి ఎప్పుడు తెలివితేటలు వస్తాయో అనిపించింది. ఆ భర్త గారిని చూస్తే ఎలా వేగుతున్నాడో అనిపించింది. ఇది గడుసు గజలక్ష్మి కథ. ఈ కథ విధి విలాసం అనే పత్రికలో జూన్ 2004 ప్రచురించబడింది. చాలా బాగుంది కదా కథ. తర్వాత మనం వినబోతున్న కథ జీవన జ్యోతి. సంసారంలో ఓ స్టేజ్ దాటిన తర్వాత పిల్లలతో సరదాగా గడపాలనే ప్రతి స్త్రీ కోరుకుంటుందేమో. ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని ఊళ్ళు తిరిగినా పిల్లల నడుమ ఉండే తృప్తి సంతోషం తల్లులకు లభించవేమో అనే సందేహం రచయిత వెలిబుచ్చుతారు హృద్యంగా ఈ కథలో. కథ విన్నాక ఆ విషయాన్ని మీరే గమనించవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. జీవన జ్యోతి. డిసెంబర్ నెల, ఎముకలు కొరికేటట్టుంది చలి. ఉదయం ఎంత త్వరగా లేవాలని ప్రయత్నించినా మంచం దిగేసరికి 7 దాటుతోంది. తలకి పూర్తిగా ఊలు టోపీ పెట్టుకొని పెరట్లో కాస్త ఎండ తగిలే ప్రదేశంలో కుర్చీ వాల్చుకొని ఆ రోజు పేపర్ చూస్తూ కూర్చున్నాను. అప్పటికే జానకి తలస్నానం చేసి తడి జుట్టుకి టవల్ చుట్టుకొని కుళాయి దగ్గర దేవుడి విగ్రహాలు తోముతూ కూర్చుంది. నేను పేపరు కుర్చీ తెచ్చుకొని కూర్చోవడం చూసి ఒక్క అరగంట ఆగుతారా కాఫీకి అంది. నేను కాఫీ తీసుకురమ్మని అడగకుండానే అలాగేలే అరగంట కాదు గంట ఆగుతాను అన్నాను ఆమెని నిశితంగా గమనిస్తూ. తన పనిలో తను పూర్తిగా నిమగ్నమై ఉంది. చింతపండుతో తోమిన విగ్రహాల్ని శుభ్రంగా కడిగి వాటిలో మెరుపు పూర్తిగా వచ్చిందో లేదోనని ప్రతి విగ్రహాన్ని ఎండలో జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఏ పని చేసినా నాణ్యత రావాలని ఆరాటపడే మనస్తత్వం ఆమెది. ఇంట్లో ఉండేది ఇద్దరమే అయినా ఉదయం 6 లేచిన దగ్గర నుండి రాత్రి 10 వరకు ఏదో పనిలో నిమగ్నమయ్యే ఉంటుంది. ఆఫీసు పనుల ఒత్తిళ్ల వలన నేను సర్వీసులో ఉండగా ఆమెను అంతగా గమనించడానికి అవకాశం లేకపోయింది. క్రిందటి నెలలో రిటైర్ అయిన తర్వాత ఇంటి పట్టునే ఉంటున్నాను కనుక ఆమె చర్యలను గమనించే అవకాశం కలుగుతోంది. ఉదయం పూట 1 రాత్రి 1 కేటాయిస్తే చాలు ఇంటి పనికి అనుకునేవాడిని ఇదివరకు. నా అంచనా తప్పని ఇప్పుడిప్పుడే గ్రహించగలుగుతున్నాను. నేను ఎలాగూ రిటైర్ అయిపోయి ఇంటి పట్టునే ఉంటున్నాను కదా, వారంలో సగం నువ్వు సగం నేను పంచుకుందాం వంట పని ఇంటి పని చేసుకోవడానికి, నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అన్నాను ఒకరోజు. ఛా, మీరు వంట పని చెయ్యడం ఏమిటి అంది. నేను అన్న మాటలు ఇంకా నా నోట్లో ఉండగానే, ఏ ప్రతి నెల 3 చేసేవాడినిగా అప్పుడు అన్నాను. వంట చేయడంలో నాకు అనుభవం లేకపోలేదు సుమా అనే విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పుడు తప్పనిసరి పరిస్థితి, అప్పుడు మీకు సాయం చేయడానికి పిల్లలు ఉండేవారు, అయినా ఇప్పుడు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని అని ఎదురు ప్రశ్న వేసింది. పేపర్ చదవడం మానేసి ఆమెనే గమనిస్తూ కూర్చున్నాను. ఇంటి పనులన్నిటినీ చేసుకునే బాధ్యత తనది మాత్రమే అనుకునే అమాయకురాలు. తామేదో కష్టపడిపోయి సంపాదించి ఇల్లు గడుపుతున్నామని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని పెద్దగా కష్టపడేదేమీ లేదనుకుంటారు అందరూ కాకపోయినా కొందరు మగాళ్ళు. ఇంటి పనులు చేసుకోవడానికి ఎంత ఓర్పు అవసరమో ఎంత శ్రమ పడాలో వాళ్ళు గ్రహించలేకపోతున్నారనే నేను అనుకుంటాను. మగాళ్ళు చేసే పనికి వారానికో రోజు విశ్రాంతి, 60 నిండేసరికి పూర్తి విశ్రాంతి ఉంటుంది. కానీ వీళ్ళకెప్పుడు విశ్రాంతి దొరికేది? ఆరోగ్యంగా ఉన్ననాళ్ళు పని ఉండనే ఉంటుంది. ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా జానకి లాంటి వాళ్ళకి ఎప్పుడూ చేతి నిండా పనే. జీవనజ్యోతి కథ తరువాయి భాగం వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రచించిన జీవనజ్యోతి అనే కథను వింటున్నాం కదా. మరి ఆలస్యం చేయకుండా కథలోని తరువాయి భాగం కూడా వినేద్దామా. మగాళ్ళు చేసే పనికి వారానికి ఓ రోజు విశ్రాంతి, 60 ఏళ్ళు నిండేసరికి పూర్తి విశ్రాంతి ఉంటుంది. కానీ వీళ్ళకెప్పుడు విశ్రాంతి దొరికేది? ఆరోగ్యంగా ఉన్ననాళ్ళు పని ఉండనే ఉంటుంది. ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా జానకి లాంటి వాళ్ళకి ఎప్పుడూ చేతి నిండా పనే. ఏంటండి పేపర్ పక్కన పడేసి ఆలోచిస్తున్నారు, కాఫీ తీసుకోండి. జానకి పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను. పండుగ దగ్గర పడుతోంది, పిల్లలిద్దరూ ఎప్పుడు వస్తున్నారో కనుక్కోకూడదు. కాఫీ గ్లాసు అందించి అంది నా పక్కనే నిలబడి. నువ్వే కనుక్కోవచ్చుగా అన్నాను చిన్నగా నవ్వి. నేను చేస్తే సెలవులు లేవు, పండగ నాటికి వీలు చూసుకొని వస్తాం అని అంటారు. మీరు ఫోన్ చేసి ఈసారైనా ఒక వారం రోజులు ముందుగా రమ్మని చెప్పండి. మా పెద్దబ్బాయి హైదరాబాద్లో, చిన్నవాడు కలకత్తాలో, ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నారు. కోడళ్ళిద్దరూ కూడా ఉద్యోగస్తులే. ఒకరికి సెలవు దొరికితే మరొకరికి దొరకదు. ఎలాగోలా పండగ నాటికి చేరుకుంటారు పిల్లలతో ప్రతి సంవత్సరం. వాళ్ళు వస్తే ఇల్లంతా సందడే సందడి. వాళ్ళున్న 4 రోజులు జానకి ఒక మెషిన్లా మారిపోతుంది. కోడళ్ళిద్దరూ పనుల్లో సాయపడతామన్నా వాళ్ళను రానివ్వదు. అక్కడికి వెళ్ళాక మీ ఉద్యోగాలు, ఇంటి పనులు ఎలాగూ తప్పవు. ఇక్కడ ఉండే ఈ 4 రోజులు విశ్రాంతి తీసుకోండి తల్లి అంటుంది. తనకి కూతుళ్ళు లేని లోటు కోడళ్ళు తీరుస్తున్నారంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోతుంది. మధ్య మధ్య ఇలా పిల్లా పాపలతో కలిసి సంబరపడడానికే కాబోలు మన సంప్రదాయంలో ఈ పండుగలు పబ్బాలు. ఈరోజు మా పెద్దబ్బాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడి ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండడం వలన వాడికి సెలవు దొరకదట, అందుకని పండగకి రాలేరుట. ఆ వార్త విని తను ఎంతో దిగులు పడిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళడానికి గుమ్మడి వడియాలు, మనవల కోసం సున్నుండలు చేసి డబ్బాల్లో వేసి ఉంచింది సంబరంగా. పోని చిన్నవాడైనా వస్తాడనుకుంటే అన్నయ్య వాళ్ళు ఎలాగూ రావడం లేదు కదా, ఇప్పుడు సెలవులు వాడుకోకుండా ఉగాదికి వాడుకుంటాం, అన్నయ్య వాళ్ళు ఎలాగూ ఉగాదికి వస్తారటగా అన్నాడు వాడు. ఇద్దరూ కూడబలుక్కునే రావడం మానేస్తున్నారు. ఈ పండుగకి మనమిద్దరమే లింగులింగుమంటూ అని గొణుక్కుని బాధపడడం చూశాక విలవిల్లాడిపోయాను. వాళ్ళు రాకపోవడానికి కారణం నేనే కనుక. పండుగకి పిల్లలు ఎలాగూ రావడం లేదు కదా, మనం ఓ పని చేద్దామా జానకి అన్నాను ఆ సాయంత్రం. మనం బయలుదేరి పెద్దవాడి దగ్గరికి వెళ్దామా అంది కుతూహలంగా. కాదు, తీర్థయాత్రలకు వెళ్దాం. తిరుపతి, కంచి, రామేశ్వరం ఇలా దక్షిణ దేశ యాత్ర 1-4 రోజులు చేసి వద్దాం. ఎప్పుడూ ఇంటి పనుల్లో మగ్గిపోతున్న నీకు కాస్త ఆట విడుపుగా కూడా ఉంటుంది అన్నాను. పండుగ రోజుల్లో ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఏం గడుపుతాం చెప్పండి అంది కాస్త నిరుత్సాహంగా. మనమేమైనా రోడ్ల మీద తిరుగుతూ గడుపుతామా ఏమిటి, పండుగ రోజున దైవ సన్నిధిలో గడుపుదాం. చూడు జానకి, మనం డబ్బు కోసం ఏమీ దిగులు పడనవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇలా ప్రతి సంవత్సరం కొన్ని ప్రదేశాలు తిరిగి వద్దాం. ఎవరికి భారం కలిగించకుండా 2-3 ఏళ్లలో 4 ధామాలు చూసేయవచ్చు అన్నాను ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ. సరే మీ ఇష్టం, మీ మాట ఎప్పుడు కాదన్నానని అంది చివరకు. జానకి అంత తేలిగ్గా అంగీకరించడం చాలా సంతోషం కలిగించింది. తనకి కాస్త విశ్రాంతి దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ పండుగకి పిల్లల్ని ఇద్దరిని రావద్దని తనకి తెలియకుండా ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. నా నిర్ణయానికి పిల్లలిద్దరూ సంతోషపడుతూ వారి ఆమోదం తెలిపారు. సెలవులు దొరకవని అమ్మతో చెప్పేస్తాం అన్నారు. పోనీ మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయవచ్చుగా అని మధ్యలో మెలికి పెట్టాడు పెద్దబ్బాయి. అక్కడికి వచ్చినా తనకు విశ్రాంతి ఉండదురా అబ్బాయి, ఇంటి పనులన్నీ తన మీద వేసుకుంటుంది, కోడల్ని దగ్గరకు రానియ్యదు. మీ అందరితో పండుగ జరుపుకోవడం నాకు ఆనందదాయకమే, ఎటొచ్చి విశ్రాంతి కుదరదు, అందుకే ఈ యాత్ర. ప్రతి సంవత్సరం ఇలాగే ఓ నెల రోజులు మీ అమ్మని ఏదో ప్రదేశానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అన్నాను. అలాగే నాన్న, తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చి వెళ్ళండి అన్నాడు. సింహాచలం, అన్నవరం, విజయవాడలలో ఒక్కో రోజు గడిపి మేం తిరుపతి చేరుకునేసరికి సుమారు వారం రోజులు దాటింది. మేం ఇల్లు విడిచిపెట్టి తిరుపతి కొండ మీద 2 రోజులుండిపోయాం. ఒకరోజు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నాం, మరో రోజు జానకి కోరిక మేరకు సర్వదర్శనంలో చేరి దైవదర్శనం చేసుకున్నాం. అక్కడి పరిసరాలు, వాతావరణం తనకి బాగా నచ్చాయి. ఇలాంటి ప్రదేశంలో ఎన్ని రోజులున్నా ఇంకా ఉండాలనే ఉంటుందండి అంది. కేవలం తన కోసమే కదా ఈ యాత్ర, ఇంకో రోజు ఉందామా అన్నాను. వద్దండి, ఇంకా చాలా స్థలాలు చూడాలంటున్నారు కదా, ఈసారి పిల్లలతో కలిసి వద్దాం అంది. దిగువ తిరుపతిలో బస చేసి గోవిందరాజస్వామి ఆలయం, అలివేలు మంగాపురం చూసాం. ఆ మన్నాడు కాణిపాకం, శ్రీకాళహస్తి చూసి వచ్చి కంచిమీదుగా మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అప్పటికి ఇల్లు విడిచిపెట్టి 10 రోజులైంది. ఇవాళకి 10 రోజులైందండి మనం ఇల్లు వదిలి వచ్చి అంది జానక రాత్రి నిద్రపోయే ముందు. మరే అన్నాను తన వైపు ఆసక్తిగా చూస్తూ. మన యాత్ర ఇంకా 8 రోజులు పడుతుందండి అంది అమాయకంగా. ఇంకో 20 రోజులైనా పడుతుంది, మద్రాస్, బెంగళూరు, మైసూరు, రామేశ్వరం చూడవలసినవి చాలా ఉన్నాయి. నేను మాట చెప్తాను, వింటారా అంది అభ్యర్థిస్తున్నట్టు. చెప్పు జానకి, నీకోసమే కదా ఈ యాత్ర తలపెట్టినది. నీకు ఇంటి దగ్గర, పిల్లల దగ్గర ఎక్కడున్నా విశ్రాంతి దొరకదు, నీకు పూర్తి విశ్రాంతి లభ్యమవుతుందనే ఇలా తీసుకువచ్చాను. మళ్ళీ తిరుమల కొండకు వెళ్దామా, నీకు ఆ వాతావరణం బాగా నచ్చినట్టుంది అన్నాను అనునయంగా. నా వైపు దీనంగా చూస్తూ క్షణకాలం అలా ఉండిపోయింది. ఆమె ఎందువలనో దిగులు పడుతోందని గ్రహించి ఆందోళన చెందాను. నాకు ఈ విశ్రాంతిలో శాంతి దొరకడం లేదండి, ఈ యాత్ర ఇంతటితో ముగించి పెద్దవాడి దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోదాం, పండుగ 10 రోజులుంది ఇంకా, మీరు గట్టిగా చెప్తే చిన్నవాడు వింటాడు, కోడల్ని పిల్లల్ని తీసుకొని వాడిని హైదరాబాద్ వచ్చేయమనండి, అక్కడే పిల్లలతో పండుగ జరుపుకుందాం, పిల్లల్ని చూడాలని ఉంది, పండుగకు వస్తారని ఎంతో ఆశపడ్డాను. దైవదర్శనం చేసుకుంటున్నానన్న మాటే గాని చిత్తశుద్ధి కలగడం లేదు. తరలు తరలుగా వస్తున్న దుఃఖం వలన ఇక మాట్లాడలేక నా గుండెల మీద తల అంచి మౌనంగా ఉండిపోయింది. స్థాణువైపోయాను నేను క్షణకాలం. వెంటనే తేరుకొని, అలాగే జానకి, రేపే హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాను తలని మురుతూ. తలెత్తి నా వైపు ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా చూసి మళ్ళీ ఒదిగిపోయింది. నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. తాను చేసే పనులలో ఆమె పొందేది ఎప్పుడూ ఆనందానుభూతులే, కానీ శ్రమిస్తున్నాననే తలంపు ఏ కోసానా ఉండదు. ఇక విశ్రాంతి కావాలనే కాంక్ష ఉత్పన్నం అవ్వడానికి అవకాశం ఎక్కడిది, నేనే పొరపాటుగా భావించాను. తన కుటుంబ సభ్యుల కోసం పడే ఆర్తిలో ఆమెకు ఆనందం ఉంది కానీ ఆక్రోశం కాదు. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ నిజంగా జానకి లాంటి వాళ్ళ పట్ల అది అక్షర సత్యం. నిజంగా ఈ కథ చాలా బాగుంది కదా మిత్రులు. ఇంటి ఇల్లాలు తన వారి కోసం చేసే పనిలో ఎప్పుడూ ఆనందాన్నే వెతుక్కుంటుంది కానీ శ్రమ అని అనుకోదు. ఆఖరికి తనకి ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా తన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని, తన అనారోగ్యాన్ని కూడా బయట పెట్టుకోకుండా తను శ్రమిస్తూనే ఉంటుంది. ఆ ఆనందంలో, ఆ పిల్లల ఆనందంలోనే తన ఆనందాన్ని, తన కుటుంబ సభ్యుల ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. అటువంటి ఇల్లాలకి ఏ దైవ సన్నిధిలోనూ ఆ పిల్లలకి పనిచేసి ఏదైనా చేసి పెడితే దొరికే ఆనందం దైవ సన్నిధిలో కూడా లభించదు అని చెప్తున్న ఈ కథ జీవన జ్యోతి నిజంగా చాలా బాగుంది. ఈ కథ ద్వారా గంగరాజు గారు స్త్రీల పట్ల వారికి ఉన్న గౌరవం ఎటువంటిదో చెప్పారు. వారికి నిజంగా వందనాలు తెలియజేసుకోవాలి. స్త్రీల పట్ల వారు అంత గౌరవ అభిమానాలు చూపించినందుకు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 13/2/2003 ప్రచురించబడింది. తర్వాతి కథ వినే ముందర అక్షరాల పూదోట కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము,
పులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము,
పనలు సల్లాపములు కలకల కోకిల గీతములే, ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము,
శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే
ఎందుకు నీకి కలవరము.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారుడైన, మన కథలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం, బాలగోకులం,
బాలగోకులం, మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల మిత్రులందరికీ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. మనం ఇప్పుడు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రచించిన కథలను వింటున్నాం కదా. మనం తర్వాత వినబోతున్న మూడవ కథ దీక్ష అనే కథ. ఈ దీక్ష కథ గురించి ముందుగా ఓ నాలుగు వాక్యాలు మీ అందరి కోసం. 90 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో ఉండడం వలన కొన్ని ఆంగ్ల పదాలు మన దేశీ భాషలో మిళితమైపోయి మన భాషగానే చలామణి అయిపోతున్నాయి. అటువంటి పదాలను మన భాషలో మమేకం చేసుకోవాలి కానీ ఛాందసంగా ప్రతి పదాన్ని తెలుగులో తర్జుమా చేసి వాడడం అవివేకమే అంటారు రచయిత ఈ కథలో. అలా చేసి పంగపడడం ఎలా జరిగిందో మీరు గమనించండి. ఆలస్యం చేయకుండా వినేద్దామా దీక్ష అనే కథను. నేను కటక్ రెవెన్షా కాలేజీలో చదివే రోజుల్లో కాలేజీ ఫంక్షన్లకి ఇద్దరు ప్రముఖులు ముఖ్య అతిథులుగాను వక్తలుగాను తరచూ వస్తూ ఉండేవారు. ఆ ప్రముఖులు ఇద్దరు ఆనాటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్, నేటి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి తండ్రి గారు ఒకరైతే ఉత్కళ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉండే శ్రీ రామచంద్రదాస్ గారు మరొకరు. ఈ ఇద్దరు మంచి వక్తలు. వారి వాగ్ధాటి అనర్గళంగా ఆసక్తికరంగా గంటల తరబడి సాగేది. మరో ప్రత్యేకత ఏమిటంటే స్వచ్ఛమైన వారి ఒరియా ప్రసంగాలలో ఒక్క ఆంగ్ల పదం కూడా దొర్లేదు కాదు. ప్రాంతీయ భాషలలో మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా అదే భాషా పదాలకు కట్టుబడి ఉండడం, ఇతర భాషా పదాలను ప్రధానంగా ఇంగ్లీషు పదాలను వాడకపోవడాన్ని మళ్ళా హిందీ నటుడు దిలీప్ కుమార్ గారి ఉర్దూ ప్రసంగాలలో మనం గమనించవచ్చు. అయితే వీరిద్దరి ఒరియా ప్రసంగాలు వినేటప్పుడు నాకు అనిపించేది ఆంగ్ల పదాలు వాడకుండా స్వచ్ఛమైన తెలుగులో కనీసం ఒక్కరోజైనా మాట్లాడాలని. కాలేజీ రోజులైపోయాయి, ఉద్యోగస్తుణ్ణయ్యాను, గృహస్థుణ్ణయ్యాను, అయినా ఆ కోరిక అలా కోరికగానే మిగిలిపోయింది. ఈ ఉగాది రోజు ఒక్కరోజు ఎలాగైనా సరే ఒక్క ఆంగ్ల పదమైనా వాడకుండా స్వచ్ఛమైన తెలుగు పదాలే వాడాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను. ఉగాది కేవలం తెలుగువారి పండుగ. ఉగాది నాడు ఏ పని సాధించినా తలపెట్టినా సంవత్సరం అంతా కొనసాగుతుందంటారు. చూద్దాం మరి. ఈ విషయం ముందు రోజు రాత్రే చెప్పేశాను మా ఆవిడతోనూ పాపతోనూ. నీ దీక్ష కొనసాగడం కష్టం నాన్న అంది పాప. మీరిద్దరూ అడ్డుపుల్ల వేయకుండా సహకరిస్తే తప్పకుండా నెరవేరుతుంది అన్నాను పట్టుదలగా. తెల్లవారింది. ఆ రోజే ఉగాది. గుడ్ మార్నింగ్ నాన్న అంది పాప రోజులాగే తట్టి లేపుతూ. నా దీక్ష గుర్తుకొచ్చి నీకు కూడా అదే అన్నాను లేస్తూ. నిజంగా దీక్ష ప్రారంభించారా ఏమిటి అంది శ్రీమతి గదిలోకి వస్తూ. మరే అంటూ లేచాను. పాప ఇక్కడ పళ్ళు తోముకునే ముద్ద లేదమ్మా. ముద్ద ఏమిటి నాన్న అసహ్యంగా, పేస్టు అనొచ్చు కదా అంది పాప తీసుకొచ్చి ఇస్తూ. అమ్మ దొంగ, దీక్షాభంగం కలిగించాలని చూస్తున్నావా? నేను స్నానం చేసి వచ్చాక ఉగాది పచ్చడి ఇస్తాను, ఆ తర్వాతే కాఫీ టిఫిన్లు అని చెప్పి మా ఆవిడ స్నానాల గదిలోకి వెళ్ళింది. క్రీం 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 క్రీం, లాంగ్ రింగ్ వస్తోంది, ఏదో ఎస్టీడీ కాల్ అయ్యి ఉంటుంది, ఎవరో ఒకరు ఫోన్ ఎత్తండి. స్నానాల గదిలోంచి కేక పెట్టింది మా ఆవిడ. పాప దూరవాణి మ్రోగుతోంది, ఎత్తమ్మా ఒకసారి అన్నాను పాపతో. నేను హోంవర్క్ చేసుకుంటున్నాను నాన్న, నువ్వే ఎత్తుకో అంది పాప తన గదిలోంచి. గత్యంతరం లేక నడిచాను. ఆయ్ అన్నాను హలో అనకుండా జాగ్రత్త పడి. బావగారేనా? మరదలు రమ. అవును రమ. హ్యాపీ యుగాది బావగారు. నీకు కూడా అదే. నాకు కూడా అదే. ఏమిటి అదే రమ అంటే? నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. ఓహో అలాగా. ఈ రోజులో విశేషం మరిచారా? విశేషం ఏమిటి? ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం, ఇంతేగా? ఈరోజు నేను పుట్టానన్న విషయం మర్చిపోతున్నారు బావగారు. అక్క ఏం చేస్తోంది? అవును కదూ, మర్చిపోయాను. ఈరోజు సరదా తిరుగుళ్ళు చాలా చాలా రావాలి. సరదా తిరుగుళ్ళు చాలా చాలా రావాలా? ఏమిటి బావగారు, ఏమైంది మీకు? ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? అక్క ఉగాది పచ్చడి అంత ఘోరంగా చేసిందా? చా పోదు, నువ్వు నీ హాస్య చొరక. హాస్య చొరక? బావగారు మీరు ఏ భాష మాట్లాడుతున్నారు ఇంతకీ? కంగారుగా అంది రమ. ఇక చెప్పక తప్పదనుకుని విషయం చెప్పాను రమకి. అలాగా మీ మాటలు అర్థం కాక చచ్చాననుకోండి. హాస్య చొరక అంటే జోక. సరదా తిరుగుళ్ళు అంటే హ్యాపీ రిటర్న్స్ కదూ. భలేగా ఉంది. నేను కూడా మీకు మద్దతుగా ఈ క్షణం నుండి మీ దీక్షను కొనసాగిస్తాను ఇక్కడ అంది రమ ఉత్సాహంగా. నిజంగా అన్నాను సంతోషంగా. మరో వ్యక్తి మద్దతు పలకడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. మంచి అదృష్టం అన్నాను ఆవిని అభినందిస్తూ. ధన్యవాదాలు అంది రమ. మీ జాడ్యం దానికి అంటించారు, అసలే అది కోతిపిల్ల అంది శ్రీమతి అప్పుడే స్నానం ముగించుకొని వచ్చి. తర్వాత దినపత్రిక చదువుతుండగా మళ్ళీ దూరవాణి మ్రోగింది. నాన్న దూరవాణి మ్రోగుతోంది, అమ్మ పెరట్లో ఉంది, నువ్వే ఎత్తుకో నన్ను ఎగతాళి చేస్తూ అంది పాప. ఆయ్ అన్నాను. అంకుల్ నేను శైలు ఫ్రెండ్ సుజాతని, ఒకసారి శైలుకి ఇవ్వరు అంది పాప స్నేహితురాలు అవతల నుండి. పాప నీ స్నేహితురాలు సుజాత దూరవాణి వరుసలో ఉంది అన్నాను. నా క్లాస్ టీచరు బోల్డ్ హోంవర్క్ ఇచ్చింది నాన్న, దాన్ని తర్వాత ఫోన్ చెయ్యమను అంది పాప. శైలుకి వాళ్ళ శ్రేణి ఉపాధ్యాయురాలు చాలా ఇంటి పని ఇచ్చిందటమ్మా, నేను తర్వాత మాట్లాడమంటోంది. అంకుల్ ఆ పిల్ల అనుమానం నాకు అర్థమైంది. దించేసి చల్లగా బయటకు జారుకున్నాను. ఏమండి కొంప మునిగింది శ్రీమతి మాటలకి ఉలిక్కిపడ్డాను దినపత్రిక చదువుతున్నవాడినల్లా. ఏమైంది అన్నాను ఆదుర్దాగా. గ్యాస్ అయిపోయింది. రెండోది ఉందిగా, దానిని నిన్న పక్కింటావిడ తీసుకెళ్లారండి, వాళ్ళది వచ్చాక ఇస్తామని చెప్పి. మరి రోజు భోజనశాలైనా గతి మనకి? భోజనశాల ఆవులశాల కాదు, వెంటనే గ్యాస్వాడికి ఫోన్ చేయండి. ఈరోజు వాడు ఎవరి అంకెలు పుస్తకం చెయ్యడు. నేను గ్యాస్వాడికి ఫోన్ చేయమంటే అంకెలు పుస్తకాలు అంటారేమిటండి? అదేనమ్మా, ఈరోజు వాడు ఎవరి నంబర్లు బుక్ చేసుకోడు, సెలవు కదా. నా భాష మా పాప బాగానే అందుకుంటోంది. రాత్రి ఆంటీ వాళ్ళ సిలిండర్ వచ్చేసిందమ్మా మళ్ళీ పాపే అంది. ఏమండి వాళ్ళ ఇంటికెళ్ళి మన సిలిండర్ తెచ్చేయరు? శ్రీమతి అభ్యర్థన. ఏం తీసుకెళ్ళిన వాళ్ళకి తెచ్చి ఇవ్వాలని తెలీదా అన్నాను ఉక్రోషంగా. బయలుదేరుతుండగా సందేహం కలిగింది. ఎలా అడగాల అని వెనక్కి వచ్చి అన్నాను మా ఆవిడతో. నువ్వోసారి ఆవిడతో దూరవాణిలో మాట్లాడే విషయం చెప్పు. ఈ తర్జుమా భాష బయట వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను వెళ్ళేసరికి గుమ్మంలోనే ఎదురైంది పక్కింటావిడ. ఏమిటి ఇలా వచ్చారు అన్నయ్య గారు అంది. చచ్చానరా దేవుడా అనుకున్నాను. తప్పనిసరి కాబట్టి అన్నాను తలదించుకొని. మా వంట చేసుకునే ఇంధన స్తూపం అయిపోయింది. మా అదనపు స్తూపాన్ని మీరు తెచ్చారట నిన్న. నా వైపు ఒకసారి విహ్వలంగా చూసి, కూర్చోండి అన్నయ్య గారు, ఫోన్ మ్రోగుతోంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోనికి వెళ్ళింది. కొంతసేపు అయ్యాక ఆవిడ నవ్వుతూ గదిలోకి వచ్చి, వదిన గారు విషయం అంతా చెప్పారు, సారీ మీకు శ్రమ కలిగించాను, ఆయన రాగానే సిలిండర్ పంపించేస్తాను అంది ఆవిడ నొచ్చుకుంటూ. పర్వాలేదు నేను తీసుకెళ్ళిపోతాను అన్నాను. అష్టకష్టాలు పడుతూ పగలంతా దీక్ష కొనసాగించాను. రాత్రి 9:30కి నిద్రకు ఉపక్రమిస్తూ తృప్తిగా నిట్టూర్చాను. రాత్రి నిద్రపోతే ఈరోజు గడిచిపోయినట్లే. ఎన్ని సంవత్సరాల నుండో అనుకుంటున్న కోరిక ఇది ఇన్నాళ్ళకి తీరింది. ఇంతలో దూరవాణి మ్రోగింది. మీకే అయి ఉంటుంది, ఎత్తండి ఫోను అంది శ్రీమతి. నాకు గుబులు పూర్తిగా పోయింది. ధైర్యంగా ఎత్తి హాయ్ అన్నాను. అవతల గొంతు రమది. బావగారు ఆమె గొంతులో ఎంతో ఉత్సాహం. రమా అన్నాను. నా దీక్ష దివ్యంగా జరిగింది. ఒక్క ఆంగ్ల పదం కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఈ రాత్రి గడిచిపోతే దీక్ష పూర్తయినట్టేగా. నాలో ఆనందోత్సాహాలు వెళ్ళి విరిశాయి. నాతో పాటు మరో వ్యక్తి చేత కూడా దీక్ష చేయించగలిగాను. ఈసారి ఒకరోజు, మరోసారి రెండు రోజులు, ఇలా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడవచ్చు. నాలుగు తెలుగు పదాలకి సగటున ఒక ఆంగ్ల పదం వాడతాం మనం. నీ దీక్ష సంభవం కాదు అని ఎంతమందో అన్నారు. సంభవం చేసి చూపించాను. విజయగర్వంతో మా ఆవిని చూశాను. బావగారు మాట్లాడరేమిటి అంటోంది రమ. నాకు చాలా ఆనందంగా ఉంది రమ, నువ్వు దీక్ష సాధించినందుకు. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయ్యో బావగారు మీరేమిటన్నారు, నేనేమిటనేశాను. రమ గొంతులో నిస్పృహ. వాస్తవంలోకి వచ్చాను నేను. నిలువు నా నేలలో కృంగిపోయినట్టు అనిపించింది. సారీ రమ, మనం ఓడిపోయాం. వెర్రిమొహంతో ఫోన్ పెట్టేసిన నన్ను చూస్తూ వస్తున్న నవ్వుని పెదవుల వెనక దాచుకుంటూ, మళ్ళా ఉగాది రాకపోదా ఏమిటి, అంత దిగులు పడిపోవడం ఎందుకు అంది మా ఆవిడ. నాన్న ఉగాది దీక్ష హుష్ కాకి అయిపోయింది నవ్వుతో అనేసి తన గదిలోకి తుర్రుమంది పాప. భలే ఉన్నాయి కదా పదాలు. ఇంధన స్తూపం, అదేంటి, మళ్ళీ మళ్ళీ సరదా తిరుగుళ్ళు. ఈ మళ్ళీ మళ్ళీ సరదా తిరుగుళ్ళు మాట విన్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో గల్లీలో చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అనే పదం గుర్తొచ్చి, అవి అందులో ఆ జోక్ గుర్తొచ్చి చాలా నవ్వు వచ్చింది నాకు. మీరు కూడా ఈ కథ విని చాలా నవ్వుకున్నారనే భావిస్తాను. ఈ ఇవాళ చదివిన ఈ మూడు కథల్లో మొదట ఓసిన గడుసు గజలక్ష్మి, అలాగే ఈ మూడో కథ దీక్ష, ఈ రెండు కూడా హాస్య సంబంధమైన కథలే అయినప్పటికీ హాస్యంలో దేనికదే సాటిగా ఉన్నాయి. రెండు కథలకి అసలు పోలికే లేదు. కథకునిలోని హాస్య చతురత ఎంత ఉందో ఈ కథలను బట్టే మనకి తెలుస్తోంది. కాగా జీవనజ్యోతి కథ మనసును కుదిపేసిన కథ, చాలా చక్కగా ఇంటి ఇల్లాల గురించి ఎంతో బాగా రాసిన కథ. నిజంగానే ఈ వారం మూడు కథలు కూడా దేనికదే విభిన్నంగా సాటి అనిపించాయి. మీ అందరికీ కూడా నచ్చాయనే భావిస్తున్నాను. ఇవి ఈ వారం కథలు మిత్రులు. వచ్చే వారం మరికొన్ని కథలతో, గంగరాజు గారు రచించిన కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం. సెప్టెంబర్ 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.